అశ్వత్థామ ఘోరాతి ఘోరంగా శిఖండిని ఉప పాండవుల్ని అంతకుముందే దృశ్యజ్యుమ్నుడిని ఇతర వీరుల్ని అలాగనే ద్రౌపదుడి యొక్క సంతానాన్ని వాళ్ళ సంతానాన్ని విరాట మహారాజు సంతానాన్ని వాళ్ళ సంతానాన్ని ఇంకా అనేక మంది వీరుల్ని సైనికుల్ని చివరికి గుర్రాలని ఏనుగుల్ని అన్నింటిని కూడా బాగా హింసించి హింసించి చంపాడు. ఇక్కడ అశ్వత్థామ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవాలంటే మనుషుల్ని కాకుండా గుర్రాలని కూడా వాటిని కూడా కాళ్ళు వెనగబెట్టి పక్కటెముకల్లో కొట్టి శిరస్సులు కోసి ఇలా హీనాతిహీనంగా మరీ ఘోరాతి ఘోరంగా సంహరించడం జరిగింది. అంటే జంతువుల్ని కూడా వదిలిపెట్టలేదు, వాటి మీద కూడా కక్ష తీర్చుకున్నాడు. ఇక పారిపోయేటువంటి వాళ్ళు, భయపడినటువంటి వాళ్ళు, తప్పించుకోవడానికి చూసినటువంటి వాళ్ళు, లేదా ఏదో ఒక మార్గంలో ప్రాణ రక్షణ కావాలనుకున్నటువంటి వాళ్ళు అటు ఇటు పరిగెడుతూ ఎలాగో అలాగా బయటపడాలనుకుంటే ఆ ద్వారంలో ఉన్నటువంటి కృపాచార్య కృతవర్మలు ఇద్దరు కూడా వాళ్ళు వాళ్ళందరినీ కూడా సంహరించేశారు. అంతటితో సంతోషించల మూడు చోట్ల నిప్పు పెట్టారు. బాగా భగభగభగభగ పండేటువంటి అగ్నిలో ఆ వెలుతురులో ఒక్కరు కూడా తప్పించుకోకుండా ఉండాలి అని, కానీ గుంపులు గుంపులుగా పరిగెత్తేటప్పుడు దాంట్లో కూడా పడిపోయారు, ఆ అగ్నిలో కూడా పడిపోయి చనిపోయారు. ఈ ప్రకారంగా ఘోరాతి ఘోరంగా ఆ అర్ధరాత్రి వేళ అందరు నిద్రిస్తున్నటువంటి వేళ అందరిని కూడా సంహరించేశాడు. ఇలా పాండవ పాంచాల విరాట సేనలన్నింటినీ కూడా తుదముట్టించి ప్రత్యూష వేళలో, అంటే సూర్యోదయానికి ముందు వేకువజామున, అశ్వత్థామ ఆ శిబిరంలో నుంచి బయటకు వచ్చాడు. కృపాచార్య కృతవర్మలు కలుసుకున్నారు. ముగ్గురు కూడా తాము చేసినటువంటి ఘనకార్యాన్ని గురించి గొప్పగా చెప్పుకున్నారు. అశ్వత్థామేమో నేను అట్లా వాళ్ళని చంపాను, వీళ్ళని చంపాను, వీళ్ళని చంపాను, వాళ్ళని అట్లా చంపాను, వీళ్ళని ఇట్లా చంపాను అని వాళ్ళ గొప్పతనాన్ని, ఆయన గొప్పతనాన్ని ఆయన చెప్పుకుంటే, కృపాచార్య కృతవర్మలు కూడా మేము చక్కగా కదలకుండా గేటు దగ్గర నిలబడి ఎవడొస్తే వాడిని చంపేస్తూ ఉన్నాం, ఒక్కడిని కూడా బయటికి పోనీయకుండా జాగ్రత్త పడ్డాం అనేమో వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇంకా పైన వాళ్ళు అశ్వత్థామని బాగా ప్రశంసిస్తూ ఉన్నారు. అసలు నువ్వు సామాన్యుడివి కాదు, ఎంత గొప్ప కార్యం చేశావంటే ఇక నీతో సమానమైనటువంటి వాడు ఎవడున్నాడు, వీరుడు నువ్వే చాలా గొప్పవాడివి అని బాగా ప్రశంసించారు. ముగ్గురు కూడా వాడు వాళ్ళు చేసినటువంటి కార్యాలకి ఆనందించి బాగా చప్పట్లు కొట్టారు, అలాగనే గొప్పగా గర్జించారు. ఇలా జరిగిందంటే అంతా కూడా కాలమహిమేనయ్యా ధృతరాష్ట్ర మహారాజా, కాలాన్ని ఎవరు కూడా దాటలేరు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పడం జరిగింది. ధృతరాష్ట్రుడు అప్పుడు సంజయుడిని అడుగుతున్నాడు, సంజయ నాకు సందేహం, మన అశ్వత్థామ చాలా గొప్పవాడు, దాంట్లో అనుమానం లేదు. ఎందుకనంటే అశ్వత్థామ మనకి చేసినటువంటి మేలు ఎవరు కూడా చేయలే. కాకపోతే ఏమిటంటే నా సందేహం, ఇంత గట్టివాడై ఇంత మహాపరాక్రమశాలి అయినటువంటి వాడు, ఇంత బలం కలిగినటువంటి వాడు అశ్వత్థామ నా కుమారుడు యొక్క సంతోషం కోసం ఇంత పట్టుదలతో ఈ పాండవ సేన మొత్తాన్ని కూడా సర్వసంహారం చేశాడు కదా, మరి ఇటువంటి ఘోర కర్మని ఇంతకు ముందే మూడు నాలుగు రోజుల ముందు, కనీసం ఒక్కరోజు ముందు, కనీసం ఆ రోజు పగలైనా సరే చేసి ఉన్నట్లయితే ఎంత బాగుండేది కదా. ఎందుకంటే దుర్యోధనుడు బ్రతికుంటేవాడు, అప్పుడు కనుక ఈ పనంతా చేసినట్లయితే దుర్యోధనుడు మళ్ళీ రాజ్యానికి రావడానికి అవకాశం ఉండేది, మరి అప్పుడెందుకు చేయలేదు. పైపెచ్చు దుర్యోధనుడు తొడలు విరగబెట్టబడి ఇప్పుడో ఇంకాసేపటికో ప్రాణం పోతుంది అనగా మరి అప్పుడు వెళ్ళి ఇటువంటి పని చేశాడు కదా. మరి ఎందుకని అశ్వత్థామ ఇటువంటి నీచ కృత్యాన్ని చేసినప్పటికీ కూడా ముందుగా ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశాడు, ఈ విషయాన్ని నాకు చెప్పు అన్నాడు. అంటే ఇలా అడగటంలో ఉద్దేశం ఏమిటంటే సంజయుడికి దివ్య దృష్టి ఉంది, అందుకని ఎక్కడెక్కడ జరిగేది ఎవరెవరి మనస్సుల్లో ఉన్న విషయాలు కూడా తెలుస్తాయి, అందుకనే అతడికైతే బాగా తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ధృతరాష్ట్రుడు అడిగాడు. ఇప్పుడు సంజయుడు చెబుతున్నాడు, ఓ రాజా దీనికి అంతటికీ ఒక్కటే కారణం, అశ్వత్థామ దుర్యోధనుడు పడిపోయిన తర్వాతనే ఎందుకు ఇలా చేశాడు అని అంటే అతడు పాండవులకి భయపడి ఈ నీచకృత్యం ఇంతకుముందు చేయలా, ఇప్పుడేమో పాండవులు అక్కడ లేరు కాబట్టి, శ్రీకృష్ణుడు లేడు కాబట్టి అందుకని ధైర్యంగా ఇప్పుడు చేశాడు, ఇదే ఇంతకంటే ఇంకేమీ లేదు అని నా నిశ్చయం అన్నాడు సంజయుడు. పాండవులు వాళ్ళకి రక్షగా ఉన్నటువంటి ధీమంతుడైనటువంటి శ్రీకృష్ణుడు, సత్యబల పరాక్రమశాలి అయినటువంటి సాత్యకి వాళ్ళు లేనటువంటి సమయం చూచి అశ్వత్థామ ఇదిగో ఈ పనికి సిద్ధపడి సాధించాడు. పాండవుల యొక్క సమక్షంలో వీళ్ళని చంపగలిగినటువంటి వాడు ఈ లోకంలో ఎవడున్నాడు కాబట్టి, సాక్షాత్తు దేవేంద్రుడు కూడా పాండవుల సమక్షంలో వీళ్ళని ఏమీ చేయలేడు. వాళ్ళంతా నిద్రిస్తున్నటువంటి వేళలోనే ఈ ఘటన ఇలా జరిగింది అన్నాడు సంజయుడు. ఎందుకనంటే పాండవులు ఉన్నప్పుడు వీళ్ళని ఎందుకు చంపలేరంటే వీళ్ళంతా 18 రోజుల యుద్ధంలో మహామహా వీరాది వీరులైనటువంటి వాళ్ళు, మహాపరాక్రమశాలులైనటువంటి వాళ్ళు, దివ్యాస్త్రవేత్తలైనటువంటి వాళ్ళు, భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళ చేతుల్లో చావకుండా తప్పించుకొని వాళ్ళనే ఇంకా బాధ పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. అలాంటి వాళ్ళని పాండవుల సమక్షంలో చంపుతాడా ఈ అశ్వత్థామ, చంపలేనని తెలుసు అందుకనే అర్ధరాత్రి పూట వెళ్ళి చంపాడు అన్నాడు. పాండవులకి మహావినాశకరమైనటువంటి ఈ జనసంహారాన్ని చేసి ఆ 3 వీరులు కూడా కలిసి ఇదంతా మన అదృష్టం కొద్దీ జరిగింది అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారయ్యా మహారాజా, ఇదంతా మన అదృష్టం కొద్దీ జరిగింది అని అనుకుంటున్నారు 3 కూడా. కృపాచార్యుడు కృతవర్మ వాళ్ళిద్దరు కూడా అశ్వత్థామని అనేక విధాలుగా అభినందిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క అభినందనల్ని అందుకొని అశ్వత్థామ వాళ్ళని కౌగిలించుకున్నాడు ఆనందంతో. ఇలా అంటున్నాడు, పాంచాలరందరూ చనిపోయారు, ద్రౌపది కొడుకులు చనిపోయారు, 5 కూడా మరణించారు, మత్స్యసేనలో ఉన్నటువంటి వాళ్ళందరూ పోయారు, సోమకులందరూ చనిపోయారు, ప్రభద్రకులంతా చనిపోయారు, గుర్రాలు ఏనుగులు వాళ్ళకున్నటువంటి మిగిలినటువంటి కాల్బలం సైన్యం ఏదైతే ఉందో మొత్తం పోయింది, అందరినీ కూడా నేను ఘోరాతి ఘోరంగా సంహరించా అన్నాడు. ఇప్పుడు కృపాచార్యుడు కృతవర్మ వాళ్ళు కూడా ఆహా నువ్వు చాలా గొప్పగా చేశావు, మనం కృతకృత్యులు అయ్యాం అన్నాడు. ఇప్పుడు అశ్వత్థామ అంటున్నాడు, ఓ మహావీరులారా ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా మన రాజైనటువంటి దుర్యోధన దగ్గరికి వెళదాం, ఆయన కనుక బ్రతికి ఉన్నట్లయితే, అంటే ఎందుకనంటే సందేహం అప్పుడే అనుమానాస్పదంగా ఉన్నాడు, అందుకని ఇప్పుడు కనుక ఆయన బ్రతికి ఉన్నట్లయితే ఈ విషయాన్ని మనం కనుక ఆయన చెవిలో కనుక వేస్తే ఆయన ఆనందంతో ఎగిరి గంతేస్తాడు అన్నాడు అశ్వత్థామ. దానితో అందరూ కూడా దుర్యోధనుడి దగ్గరికి బయలుదేరారు. ఇంతవరకు జరిగినటువంటి విషయాన్ని మనం కనుక విశ్లేషణ చేస్తే ఇందులో నుంచి మనం గ్రహించాల్సినటువంటి విషయాలు ఏమిటో మనం చూద్దాం. అశ్వత్థామ ఇంతటి ఘోర కృత్యానికి ఎందుకు ఒడిగట్టాడు, దీనికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎందుకు లభించింది, అశ్వత్థామ ఎందుకు ఇలాంటి దుర్మార్గానికి తలపడ్డాడు, ఎందుకనంటే బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడికి ఇలాంటి లక్షణం ఉండటానికి వీల్లేదు. అందువల్ల ఎందుకు అడిగట్టాడు? ఎందుకంటే జాగ్రత్తగా మనం ఆలోచించాలి, దీనికి కారణాలు ఉంటాయి. అలాగనే భగవంతుడి అనుగ్రహం ఎందుకు లభించింది? ఈ రెండు విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే, ఎందుకు అశ్వత్థామ ఇలాంటి ఘోర కృత్యానికి తలపడ్డాడంటే, అశ్వత్థామ తీవ్రమైనటువంటి పగ ప్రతీకారంతో ఉన్నటువంటి వాడు. తన తండ్రిని అన్యాయంగా చంపినటువంటి దృష్టద్యుమ్నుని ఎట్లాగైనా వధించాలి అని కోరుకున్నటువంటి వాడు. దృష్టద్యుమ్నుని వధించడంతో పాటుగా మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా చంపేస్తే తనకి గొప్ప పేరు వస్తుంది, దుర్యోధనుడు సంతోషిస్తాడు అని అనుకున్నాడు. ఇక రెండవది ఏమిటనంటే, రాత్రికపు సహవాసం చేసినటువంటి వాడు దృష్టద్యుమ్నుడు. అంటే దుర్యోధనుడితో చిన్నప్పటి నుంచి, అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా సహవాసం చేస్తూ ఉన్నాడు. ఇక మూడో విషయం ఏంటంటే, బ్రాహ్మణత్వాన్ని వదిలేసిన వాడు. ఈ విషయాన్ని ఎవరో చెప్పటం కాదు, స్వయంగా తానే చెప్పాడు, నేను బ్రాహ్మణత్వాన్ని ఎప్పుడో వదిలేశాను అన్నాడు. బ్రాహ్మణత్వాన్ని కాదు ఆయన వదిలేసింది, క్షత్రియత్వాన్ని కూడా వదిలేశాడు. ఎందుకంటే క్షత్రియుడైనటువంటి వాడు కూడా ఇలాంటి దుర్మార్గ పని చేయడు, ఇది కూడా క్షత్రియ ధర్మానికి వ్యతిరేకమైనటువంటిదే, అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకని ఈ బ్రాహ్మణత్వాన్ని వదిలేసినటువంటి వాడు కనుక అందుకు సిద్ధపడ్డాడు. ఇక దుర్యోధనుడితో స్నేహం, దుర్యోధనుడితో స్నేహం చేసి అతనికి ఇచ్చకపు మాటలు కూడా కొన్ని చెప్పి, కాకపోతే కర్ణుడు చెప్పినట్టుగానో శకుని చెప్పినట్టుగానో కాకుండా ఒక రకంగా చెప్పి దుర్యోధనుడి దగ్గర మంచి స్నేహ సంబంధాలని కల్పించుకున్నాడు. అటువంటి దుర్యోధనుడు, అంటే తను ఎంతగానో తన స్నేహితుడిగా భావించినటువంటి దుర్యోధనుడు, తొడలు వెరగొట్టబడి ఇంత ఘోరాతి ఘోరంగా నేలబడి ఆ కాకులు గద్దలు అన్నీ కూడా పైన పడతా ఉంటే వాటిని తోలుకోలేకుండా ఉన్నటువంటి దుస్థితిని గమనించిన తర్వాత మనస్సులో ఒక రకమైనటువంటి క్రోధం వచ్చేసింది. కాబట్టి ఈ కారణాలన్నిటితోటి అశ్వత్థామ ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడు అని మనం గ్రహించాలి. ఇక ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డటువంటి అశ్వత్థామకి భగవంతుడు ఎందుకో తన అనుగ్రహాన్ని అందించాడు. పరమేశ్వరుడు అనుగ్రహించాడు కదా, ఆ అనుగ్రహం ఎందుకు లభించింది అంటే, పరమేశ్వరుడే చెప్పాడు వీళ్ళందరికీ కూడా అంత్యకాలం సమీపించింది, వాళ్ళు పోవాల్సినటువంటి టైం వచ్చింది, అందుకని వాళ్ళని చంపేసుకోకు అన్నాడు. అంటే భగవంతుడు సృష్టి స్థితి లయకారకులుగా ఉంటాడు. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ అన్నారు, పోషించేటప్పుడు విష్ణు అన్నారు, లయం చేసేటప్పుడేమో శివుడు అన్నారు. నిజంగా ముగ్గురు ఒక్కడే, ఒక్కడే పరమాత్మ. ఆ పరమాత్మే సృష్టికర్త, పోషణకర్త, లయకర్త. కానీ ఆ చేసేటప్పుడు వాళ్ళకి వేరు వేరు పేర్లు ఉన్నాయి. మరి ఇప్పుడు పరమాత్మ ఎవరికి టైం అయితే అయిపోయిందో, లేదా పరమాత్మ కాకపోతే ఈశ్వరుడు, శివుడు అందాం, లేకపోతే యమధర్మరాజు అందాం, ఎవరికి టైం అయిపోతే వాడిని లాక్కొని పోవాలి. కానీ ప్రత్యేకంగా యమధర్మరాజు వచ్చి వాళ్ళ చుట్టూ పాశం వేసి లాక్కొని పోతాడా? అదేం కాదు, ఒక్కొక్కడు ఒక్కో రకంగా చచ్చిపోతూ ఉంటాడు. ఎవడు ఏ రకంగా చావాలనో, ఎవడికి ఏ రకంగా అంత్యకాలం సమీపిస్తుందో వాళ్ళ వాళ్ళ ప్రారంభ కర్మని బట్టి ఉంటుంది. అందువల్ల వాళ్ళు చనిపోతూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదో ఒక నిమిత్త కారణం ఉంటుంది. దేవుడి దగ్గరికి పోదామని కారులో పోతున్నారు, యాక్సిడెంట్ అయింది, ఈ దేవుడి దగ్గరికి పోకుండా ఆ దేవుడి దగ్గరికి పోతారు. ట్రైన్లో ప్రయాణం చేస్తారు, ఏదో అగ్గి ముట్టుకోవటమో లేకపోతే ఇంకేదో పట్టాలు తప్పటమో ఏదో ఉంటుంది, దాంతో వైకుంఠ యాత్ర. అలాగా రకరకాలైనటువంటి నిమిత్తాలు కల్పిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లోనేమో ప్రకృతి వైపరీత్యాలు, కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషుల్లో మనుషులే కొట్టుకొని చస్తూ ఉంటారు. ఇట్లా ఒక్కొక్కటి నిమిత్త కారణం ఉంటుంది. అందుకని ఇప్పుడు పరమేశ్వరుడు వీళ్ళందరినీ కూడా అంతం చేయాలంటే అశ్వత్థామ నిమిత్తంగా ఎంచుకున్నాడు. వీళ్ళందరినీ చంపడానికి వచ్చినటువంటి వాడు అశ్వత్థామ, వాళ్ళందరినీ చంపాల్సినటువంటి అవసరమేమో, చంపాలి వాళ్ళు పోవాల్సినటువంటి అవసరమేమో భగవంతుడిది. అందుకని అశ్వత్థామని నిమిత్తంగా చేసుకున్నాడు. ఇక రెండోది, అశ్వత్థామ కోరికగా ఉన్నాడు కాబట్టి అతన్ని నిమిత్తంగా చేసుకున్నాడు. ఇక మూడోది ఏమిటంటే, అశ్వత్థామ పరమభక్తుడు గనక భక్తుడైనటువంటి వాడి యొక్క కోరికను భగవంతుడు తీరుస్తాడు అని భగవంతుడి యొక్క ఆధిక్యతను నిలపటం కోసం కూడా ఇక్కడ పరమేశ్వరుడు అశ్వత్థామకి అనుగ్రహాన్ని చూపించాడు. ఎందుకంటే అశ్వత్థామ పుట్టిన దగ్గర నుంచి కూడా పరమేశ్వర భక్తుడు, రుద్రుడికి భక్తుడు, బాగా తీవ్రమైనటువంటి పరమభక్తి ఉన్నటువంటి వాడు. అందుకని ఆ భక్తి, అంతటి భక్తి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వాడు కనుక అటువంటి భక్తుడికి సహాయపడి, భగవంతుడు అనేవాడు భక్తుడికి సహాయపడేటువంటి వాడు అనేటువంటి పేరు కోసమని కూడా ఇక్కడ పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఇక నాలుగవది ఏమిటంటే, అనుమతించినటువంటి వాళ్ళనే చంపగలడు. ఎందుకనంటే శ్రీకృష్ణుడికి పరమేశ్వరుడికి మధ్య ఏదో సంభాషణ జరిగినట్టుగా అక్కడ పరమేశ్వరుడే చెప్తాడు, అయ్యా అదిగో ఈ జగన్నాథులు లేదా ఈ చతుర్భుజులు అంటే ఈ విష్ణు స్వరూపాలు ఆకాశమంతా కూడా నిండి ఉన్నాయి, వాళ్ళందరూ కూడా వీళ్ళని రక్షించమని నాకు శ్రీకృష్ణుడు చెప్పాడు, వీళ్ళని రక్షించమని శ్రీకృష్ణుడు చెప్పాడు, అందుకని నేను రక్షించాల్సి ఇదిగో ఇప్పుడు నీకు ఎదురొచ్చా అన్నాడు. అంటే ఆయన ఎంతసేపు రక్షించమన్నాడు అంతసేపు రక్షిస్తున్నాడు. రక్షణ బాధ్యత తీసుకోవాల్సినటువంటి వాడు శ్రీకృష్ణుడు కానీ అంటే విష్ణుమూర్తి కానీ ఈశ్వరుడు కాదు. అందుకని ఈయన లక్షణం ఒకటి ఉంది కదా, అందుకని అంతసేపు అడ్డం తగిలాడు. ఆ తర్వాత ఇక నీ ఇష్టం పొమ్మన్నాడు. ఎందుకనంటే వాళ్ళందరికీ టైం వచ్చేసింది, వాళ్ళని చంపన్నాడు. ఆ ఎవరైతే టైం వచ్చిందో వాళ్ళనే చంపన్నాడు, కానీ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని మాత్రం చంపమనల్లా. అదిగో ఆ ప్రకారంగా భగవంతుడి యొక్క అనుగ్రహం రావటానికి కూడా ఇదిగో ఇన్ని రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. సరే, ఈ కారణాలన్నిటితోటి అశ్వత్థామకి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా లభించింది. ఇంతవరకు అశ్వత్థామకి సాయంగా ఉన్నటువంటి కృపాచార్య కృతవర్మల్లో కొంచెం మనస్సులో ఇక భావన కలిగిందంటే ఆవేశం తగ్గిపోయింది, ఆలోచన ప్రారంభమైంది. సాధారణంగా మానవుల్లో ఆవేశం కనుక వస్తే ఆలోచన నశించిపోద్ది, ఆవేశం తగ్గిపోతే ఆలోచన ప్రారంభమవుద్ది. ఏ ఆవేశం లేకపోతే మంచి ఆలోచన చేయగలుగుతారు ఎవరైనా. అందుకని ఆలోచనలు చేసేటప్పుడు ఆవేశం లేకుండా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి మనస్సు. ఇప్పుడు కూడా కృపాచార్య కృతవర్మలకి ఆవేశం కాస్త తగ్గిపోయింది. అందుకని ఇప్పుడు అనుకుంటున్నారు, ఏమిటింత నీచ కృత్యాన్ని ఒడిగట్టాం మనం, మనం ఎలాంటి వాళ్ళం, ఎలాంటి బ్రతుకు బ్రతికాం, ఎలాంటి పేరు తెచ్చుకున్నాం, మనకి లోకంలో ఎలాంటి పేరుంది, మన మీద ఎంత గౌరవం ఉంది, అలాంటి వాళ్ళం మనం ఇలాంటి నీచ కృత్యాన్ని చేశామే, లోకమంతా మన గురించి ఏమనుకుంటుంది అని వాళ్ళ మనస్సులో కాస్త బాధ కలిగింది. అందుకని ఆవేదన చెందారు. ఏదో ఆవేశంలో చేశాం కానీ, ఏదో అశ్వత్థామ యొక్క ఆజ్ఞ ప్రకారం చేయాల్సి వచ్చేసాం కానీ మనమేనా ఇలా చేసేది అని ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం కలిగింది. అయితే పైకి మాత్రం వాళ్ళు చెప్పాల. సరే, ఇలా ముగ్గురు వీరులు కూడా దుర్యోధనుడి దగ్గరికి బయలుదేరారు. ఆ బయలుదేరినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు సంజయుడు. ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు, అక్కడ కథంతా అక్కడ చెప్తూ ఉంటాడు, ఇక్కడేమో జరుగుతూ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్లో. సంజయుడు చెప్తున్నాడు, ఓ మహారాజా, అశ్వత్థామ అర్ధరాత్రి సమయంలో ఇటువంటి ఘోరమైనటువంటి కృత్యాన్ని, ఇటువంటి పాప కృత్యాన్ని నిర్వర్తించి సర్వ పాంచాల విరాట మత్స్య సేనల్ని చంపివేసిన తర్వాత ముగ్గురు వీరులు కూడా దుర్యోధనుడి దగ్గరికి వచ్చేశారు. ఇప్పుడు దుర్యోధనుడు కొనమూపిరితో ఉన్నాడు, ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే కాస్త ఇంకా ఆడతానే ఉంది, అందుకని కొనమూపిరితో ఉన్నాడు. వెంటనే రథాల నుంచి దిగారు, దుర్యోధనుడి చుట్టూ చేరారు. దుర్యోధనుడి యొక్క తొడలు విరిగి ఉన్నాయి, కష్టం మీద ఊపిరి పీల్చుకుంటా ఉన్నాడు. అంటే కాస్త చిన్నగా ఇక దగ్గరకు వస్తూ ఉంది టైం, అచేతనంగా ఉన్నాడు. నోటి నుంచేమో రక్తం గారుతూ ఉంది. నోటి నుంచి రక్తం గారుతూ ఉంటే ఈ ముగ్గురు కూడా వాళ్ళ చేతులతోటి ఆ రక్తాన్ని తుడుస్తున్నారు. అనేకమైనటువంటి క్రూర జంతువులు, పైనుంచి వచ్చేటువంటి పక్షులు, కాకులు, కిందన్నటువంటి కుక్కలు మాంసం కోసం అని చెప్పి ఈ దుర్యోధనుడు చుట్టూ చేరిని ఎంతో కష్టంతో వాటిని తోలుతా ఉన్నాడు, నేలపై పొరలాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే మనిషి కదలలేడు, అటు ఇటు శరీరం కదలాల్సిందే తప్ప. ఆ దుర్యోధనుడి యొక్క దుస్థితిని చూచారు ముగ్గురు వీరులు కూడా, ఏడుస్తూ చుట్టూ చేరారు. ఎందుకనంటే అలాంటి సమయంలో ఎవరైనా సరే అలాంటి పరిస్థితుల్లో కనుకుంటే ఎవరికైనా మనసులో కాస్త చివుక్కుమంటా ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది, అతడు ఎటువంటి వాడన్నా కానీ. అందులో ఇప్పుడు వీళ్ళకి రాజు, అందువల్ల చాలా బాధపడి ఏడుస్తూ చుట్టూ కూర్చున్నారు. ముగ్గురు శరీరాలు కూడా రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. ఎందుకంటే చేసిందేం మామూలు సంహారకాండ కాదు, అందుకని అందరు వాళ్ళని నరుకుతూ ఉంటే ఆ రక్తం అంతా వీళ్ళ మీద పడతా ఉంటుంది. ఆ ప్రకారంగా శరీరం మొత్తం రక్తంతో తడిసిపోయింది. ఎక్కడా ఎర్రగానే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా వేరే రంగు కనపడదు. వాళ్ళ యొక్క వస్త్రాలు కూడా ఎర్రగా మారిపోయినాయి. సరే, ముగ్గురు కూడా దుర్యోధనుడి నోటి నుంచి కారుతున్నటువంటి రక్తాన్ని చేతులతో తుడుస్తూ ఉన్నారు, దీనంగా విలపిస్తూ ఉన్నారు. ఇప్పుడు కృపాచార్యుడు అంటున్నాడు, దైవానికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు దుర్యోధన, కాకపోతే 11 అక్షౌణులకు ప్రభు అయినటువంటి వాడివి నీవు, ఇలా దెబ్బతిని నేలగూలి ఇటువంటి హృదయ విదారకమైనటువంటి దుస్థితిలో ఉంటాం ఏమిటనుకోవాలి? ఈ మహానుభావుడు ఈ దుర్యోధనుడు తన యొక్క గదని ఎల్లప్పుడు కూడా వదిలిపెట్టాడు, ఎప్పుడు చేతిలోనే గద ఉంచుకొని ఉంటాడు. ఈ గద అంటే ఎంతో ఇష్టం. బంగారు వన్నె కలిగినటువంటి ఈ దుర్యోధను యొక్క సువర్ణ భూషితమైనటువంటి గద ఆ పక్కనే పడింది. ఏ యుద్ధంలో కూడా ఈ శూరుడు తన గదని ఎప్పుడు కూడా విడిచిపెట్టల. అందుకే ఇతడు స్వర్గానికి వెళుతున్నప్పుడు కూడా ఆ గద నేను కూడా నీ పక్కనే ఉంటున్నాను, నీతో పాటుగానే నా ప్రయాణం కూడా అన్నట్లుగా ఇతడి ప్రక్కనే ఉంది. చూడండి ఆ గదని, అంతఃపురంలో అనురాగవతి అయినటువంటి భార్య పక్కనే ఉన్నట్టుగా ఈ వీరుడి పక్కనే ఉన్నది. ఎంతమందో రాజులు ఈ మహారాజు చేతిలో నేలగూలి మరణించారు. ఇప్పుడు ఈ కుర్రాజు శత్రువుల చేతిలో దెబ్బతిని నేలగూలి ఉన్నాడు. 100 కొద్ది రాజులు భయంతో దుర్యోధనుని ముందు తల వంచేవాళ్ళు. ఇప్పుడు క్రూర జంతువులు చుట్టుముట్టగా వేలశయ్యపై తల వంచి ఉన్నాడు ఈ దుర్యోధనుడు. గతంలో ధనం కోసం బ్రాహ్మణులంతా కూడా ఈ రాజు చుట్టూ చేరి ఈయన్ని సేవించేవాళ్ళు. ఇప్పుడేమో మాంసం కోసమని ఈ క్రూర జంతువులన్నీ కూడా ఈయన్ని సేవిస్తూ ఉన్నాయి అన్నాడు కృపాచార్య. అంతేగాని సంహారకాండ గురించి మాట్లాడాల, ఎందుకంటే తనకే లోపల మనస్సులో పశ్చాత్తాపం ఉంది. కాకపోతే దుర్యోధనుడి మీద ఉన్నటువంటి ప్రేమ మొత్తాన్ని బట్టి ఇట్లా చూపించాడు, అసలు నువ్వేమిటి చావటం ఏమిటి అనేటువంటి పద్ధతిలో మాట్లాడాడు. ఆ తర్వాత అశ్వత్థామ, రాజసింహ నీవు బలరాముని శిష్యుడివి, బలవంతుడివి, గదాయుద్ధంలో అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడి, పైగా గొప్ప పరిశ్రమ చేసినటువంటి వాడి, అయినప్పటికీ కూడా ఆ పాపాత్ముడైనటువంటి భీముడు నిన్ను ఎలా దెబ్బ కొట్టగలిగాడు? అన్నిటికన్నా కాలమే బలవత్తరమైనది అని, ఆ కాలాన్ని దాటడం ఎవరికీ సాధ్యం కాదని నిన్ను చూస్తే అర్థమవుతా ఉంది. ధర్మాత్ముడైనటువంటి నిన్ను క్షుద్రుడు, పాపాత్ముడైనటువంటి భీమసేనుడు నిన్ను వంచనతో పడగొట్టాడు, నిన్ను అధర్మంగా చంపి కాలితో తన్ని అతడు గొప్ప నేరం చేశాడు. అలా నీ అతడి కాలితో నీ తలను తన్నుతూ ఉంటే శ్రీకృష్ణుడు, ధర్మరాజు అందరూ కూడా చూస్తూ ఊరుకున్నారు. చిచి, అసహ్యం వేస్తూ ఉంది. క్షత్రియుడికి తగినటువంటి ఉత్తమ గతిని నువ్వు తప్పనిసరిగా పొందుతావు, ఎందుకంటే ధైర్యంగా యుద్ధం చేసినటువంటి వాడివి, యుద్ధంలో వీరమరణం చెందినటువంటి వాడివి, కాబట్టి నువ్వు విచారించాల్సినటువంటి పని లేదు. ఓ రాజా, నేను నీ గురించి అంతగా బాధపడటంలా. ఎందుకంటే 100 మంది పుత్రుల్ని పోగొట్టుకొని ఏకాకులైనటువంటి గాంధారి ధృతరాష్ట్రుల గురించి నేను బాధపడతా ఉన్నా. వాళ్ళకి ఎలా బ్రతకాలి? ఇక భిక్షాటంతో జీవించాలేమో వాళ్ళు. నిన్ను అన్యాయంగా చంపి మేము ధర్మాత్ములమని ఈ లోకంలో ఎలా చెప్పుకుంటారు పాండవులు? ఆ శ్రీకృష్ణుడు తాను భగవంతుడు అని అంటుంటాడే, ఆయనైనా ఈ అధర్మాలన్నీ కూడా చేయించింది. ఓ దుర్యోధనుని మేము చంపాము అని సిగ్గు లేకుండా పాండవులు ఎట్లా చెప్పుకొని లోకంలో తిరుగుతారు? అసలు నిజంగా చంపగలిగారా? ఎంత ఘోరమైనటువంటి మోసం, అన్యాయం చేశారు. ఓ మహారాజా, కృతవర్మ, కృపాచార్యుడు, నేను, మేము ముగ్గురం కూడా నీతో పాటు స్వర్గానికి రాలేకపోతున్నాం. నరాధములమైనటువంటి మమ్ము నిందించాలి. ఎందుకంటే నీ అనుగ్రహం వల్ల, నువ్వు మాకు ఇచ్చినటువంటి ధనం వల్ల, సంపదల వల్ల మేము అష్టైశ్వర్యాలు పొందాం, ఎంతో సుఖించాం, యజ్ఞయాగాదులు ఆచరించాం, బ్రాహ్మణులకి భూరి దక్షిణలు ఇచ్చాం, మాకు చేతనైనంతవరకు సత్కార్యాలు ఎన్నో చేశాం. ఇలా అన్ని చేయటానికి కారణం నీ యొక్క కృపా కటాక్షమే. నీవు లేనప్పుడు మాకు అసలు సుఖం ఎక్కడుంటుంది? శాంతి ఎక్కడుంటుంది? ఓ దుర్యోధన, నీవు స్వర్గానికి వెళ్ళటంతోనే ఒక పని చేయాలి. నువ్వు స్వర్గంలో అడుగు పెట్టడంతో ముందుగా నా తండ్రి కనపడతాడు. నా తండ్రిని కలుసుకొని ఒక మాట చెప్పు. దృష్టజ్యుమ్నుడు ఈనాడు నీ కుమారుడు అశ్వత్థామ చేతిలో దిక్కులేని సాగు చచ్చాడు అని ఒక్క మాట చెప్పు అన్నాడు. అంటే అశ్వత్థామ యొక్క మనసు ఇప్పటిదాకా కూడా ఎట్లా ఉంది అనేటువంటిది, అంటే ఒక దుర్మార్గానికి దిగినటువంటి వాడికి ఇక దుర్మార్గం అంటే మామూలైపోతుంది. అదిగో ఆ ప్రకారంగా ఉంది. అందుకని ముందు పోంగానంట ద్రోణాచార్యుని కలుసుకోవాలంట, భీష్ముడిని కలుసుకోవక్కర్లా. మరి దుర్యోధనుడికి ఎంతో నమ్మకమైనటువంటి వాడు కర్ణుడు, కర్ణుడిని కలుసుకోక ద్రోణాచార్యుని కలుసుకోమన్నాడు. కలుసుకొని నీ కుమారుడు దృష్టజ్యుమ్నుడిని దిక్కులేని సాగు తెచ్చినట్టుగా చేశాడు అని చెప్పు. నా తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. నీవు రాజులందరినీ కూడా కౌగిలించుకో, స్వర్గంలో ఉన్నటువంటి మన వాళ్ళందరినీ కౌగిలించుకో అని చెప్పి అశ్వత్థామ ఇప్పుడు అసలు విషయాన్ని చెప్పబోతున్నాడు. దుర్యోధన, నీవు జీవించి ఉండగానే నీకు శ్రవణానందం కలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పబోతున్నాను, విను. ద్రౌపది కొడుకులు 5 దృష్టజ్యుమ్నుణ్ణి, శిఖండిని, యుధామన్య ఉత్తమౌజుల్ని, పాంచాల వీరులందరినీ, అలాగనే విరాటుని యొక్క పుత్రుల్ని, పౌత్రుల్ని, ప్రభద్రుకుల్ని, శోభకుల్ని, కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా ఒక్కడిని వదలకుండా మొత్తం సర్వసంహారం చేసేసాను. వాళ్ళ యొక్క సైనికులు, వీరులు, ఏనుగులు, గుర్రాలు మొత్తాన్ని చంపేసి నీ పగ తీర్చాను. ఇప్పుడు దుర్యోధనుడి పగ, ఈయన పగ, అంటే దుర్యోధనుడు వంక పెట్టుకొని తన పగని తీర్చుకున్నాడు. దుర్యోధనుడు పగ తిరగాలంటే ఎవరిని చంపాలి? భీముడిని చంపాలి, అర్జునుడిని చంపాలి. భీముడిని ఎందుకు చంపాలంటే తన్ని, తన సోదరుణ్ణి, తన సోదరులందరినీ చంపినటువంటి వాడు, అందులో తనను అన్యాయంగా చంపినటువంటి వాడు, దుశ్శాసనుడిని రొమ్ము చీల్చి రక్తం తాగినటువంటి వాడు, మిగిలిన 98 సోదరుల్ని ప్రతిజ్ఞ ప్రకారం అందరినీ చంపాడు ఒక్కడిని వదలకుండా. అందుకని భీముడిని చంపాలి, లేదా తనకి ఎంతో ఇష్టడైనటువంటి, ప్రియమిత్రుడైనటువంటి కర్ణుడిని చంపినటువంటి వాడు అర్జునుడు, అందుకని అర్జునుడిని చంపాలి. వాళ్ళిద్దరిని కనుక వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరిని చంపినా దుర్యోధనుడు ఎంతో సంతోషిస్తాడు, పగ తీర్చుకున్నట్టు అవుతుంది. కానీ దృష్టజ్యుమ్నుడిని చంపితేను, లేకపోతే శిఖండిని చంపితేను పగ తీరుద్దా? వీళ్ళు ఎప్పుడో యుద్ధంలో చచ్చిపోయినా పెద్ద లెక్కలో కాదు. కనుక నీ పగ తీర్చాను, నరులతో, వాహనాలతో పాటుగా శిబిరం అంతా కూడా శ్మశానం అయిపోయింది. పాపాత్ముడైనటువంటి దృష్టజ్యుమ్ముని రాత్రి వేళ పశువులు చంపినట్టు చంపేశాను అన్నాడు. ఇలా అని అంతటితోటి ఊరుకోలా, ఎందుకంటే మంచి ఉత్సాహంతో ఉన్నాడు కదా, ఇంత విజయాన్ని సాధించినటువంటి వాడు కదా, అందుకని అంటున్నాడు దుర్యోధన, ఇంతమందిని చంపినా నాకు తృప్తి లేదయ్యా, ఆ పాండవులంతా కూడా నాకు భయపడి ఎక్కడో దాక్కున్నారు. ఆ పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి వాళ్ళు కనిపించలేదు, కానీ వాళ్ళు కనుక కనిపించినట్లయితే వాళ్ళందరినీ చంపేసేవాడిని, అప్పుడు మనం నిజమైనటువంటి విజయాన్ని సాధించినట్టు అయ్యింది. నాకు శ్రీకృష్ణుడిని చంపాలని ఎప్పటి నుంచో కోరిక, దానికి ఎన్నో రకాలైనటువంటి పథకాలు కూడా వేశా, కానీ కుదరలా. ఇప్పుడైనా శ్రీకృష్ణుడు కనుక చిక్కినట్లయితే, నా చేతిలో కనుక పోయినట్లయితే నా పేరు ఈ శాశ్వతంగా ఉండేది ఈ లోకంలో అన్నాడు. మనస్సుకి ఆనందం కలిగించేటువంటి ఈ మాటలన్నీ విన్నాడు దుర్యోధనుడు. ఎందుకంటే ఈ మాటలన్నీ దుర్యోధనుడికి ఆనందం కలిగిస్తాయి, అందుకని చైతన్యం కలిగింది కాస్త దుర్యోధనుడికి. ఇప్పుడు అంటున్నాడు అశ్వత్థామ, ఈ రోజున కృపాచార్యుడు కృతవర్మలతో కలిసి నీవు చేసినటువంటి ఈ సాయం ఏదైతే ఉందో, నాకు కలిగించినటువంటి ఆనందం ఏదైతే ఉందో, దీన్ని భీష్ముడు కానీ, కర్ణుడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, శల్యుడు కానీ ఎవ్వరు కూడా నాకు చేయలే, నువ్వు మాత్రమే చేశావు అన్నాడు. ఇప్పుడు ఆ నలుగురినే ఎందుకు చెప్పాడంటే, మొదటి సర్వసైన్యాధ్యక్షుడు భీష్ముడు, రెండవ సర్వసైన్యాధ్యక్షుడు ద్రోణాచార్యుడు, మూడవ సర్వసైన్యాధ్యక్షుడు కర్ణుడు, నాలుగవ సర్వసైన్యాధ్యక్షుడు శల్యుడు. అందుకని ఆ నలుగురు కూడా సర్వసైన్యాధిపతులుగా ఉండి నాకేం మేలు చేయలేదు, కానీ నువ్వు చేసినటువంటి మేలు మాత్రం ఇక ఎన్నటికీ కూడా మర్చిపోవటానికి వీల్లేదు, చిరస్థాయిగా ఉండేటువంటిది, వాళ్ళ నలుగురికన్నా కూడా నువ్వు గొప్ప మేలు చేశావు అని మెచ్చుకొని, నేను ఇప్పుడు దేవేంద్రుడితో సమానమైనటువంటి వాడిగా నేను భావిస్తున్నాను, నేను భావించుకుంటున్నా, అంత ఆనందంగా ఉంది నాకు అన్నాడు దుర్యోధనుడు. అని మీరు సుఖంగా జీవించండి, మీకు మేలు కలుగుతుంది, మళ్ళీ మనకు స్వర్గంలోనే కలయిక అన్నాడు చివరి మాటగా, మనకు స్వర్గంలోనే కలయిక అని అంటూ ప్రాణాలు వదిలేశాడు. అంటే ఈ వార్త కోసం బ్రతుకున్నాడు ఇంతవరకు, ఈ వార్త వినటంతోనే ప్రాణాలు పోయి. సరే, అలా దేహాన్ని వదులుతూ దుర్యోధనుడు ఆ వదిలేటప్పుడు ఆ ముగ్గురిని కూడా కౌగిలించుకున్నాడు. ఆ ముగ్గురు కూడా దుర్యోధనుడిని కౌగిలించుకున్నారు. మాటి మాటికి కూడా ఆ ప్రాణాలు వదిలిపెట్టినటువంటి దుర్యోధనుడి యొక్క దేహాన్ని చూస్తూ తమ రథాలు ఎక్కారు ముగ్గురు కూడా. ఈ విధంగా అశ్వత్థామ పలికినటువంటి పలుకుల్ని విని శోకంతో దీనవదనుడనై, ఎవరు సంజయుడు చెప్తున్నాడు, అశ్వత్థామ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా విని శోకంతో దీనవదనుడనై, తెల్లవారక ముందే ఈ విషయాలన్నీ మీకు చెప్పాలని నగరానికి పరిగెత్తుకొని వచ్చాను మహారాజా అని సంజయుడు రోదిస్తూ చెప్పాడు. చెప్పి చివరిగా ఇలా అంటున్నాడు, మహారాజా, ఈ విధంగా ఘోరమైనటువంటి, భయంకరమైనటువంటి, సంహార రూపమైనటువంటి ఈ గొప్ప వినాశనం సంభవించడానికి మూల కారణం ఏమిటో తెలుసినా, నీ అవినీతే అన్నాడు చివరికి. నీ అవినీతి కారణంగానే, నీ కారణంగానే ఈ సర్వసంహారం జరిగింది. ఈ 18 రోజుల యుద్ధంలో ఈ అన్ని దేశాల్లో ఉన్నటువంటి జనమంతా కూడా క్షయమైపోయారు. దీనికంతటికీ కారణం నీ అవినీతే, నీ దురాశే ఈ కారణం. పాండవుల మధ్య, కురు పాండవుల మధ్య ఈ భయంకరమైనటువంటి యుద్ధం కేవలం నీ వల్లనే జరిగింది అని చిట్ట చివరి చెప్పవలసినటువంటి మాటని చెప్పి, అంటే ఈ ఒక్క మాట సంజయుడి యొక్క సొంత మాట అది చెప్పేసి, నీ కుమారుడు ఎప్పుడైతే ప్రాణాలు వదిలే స్వర్గానికి వెళ్ళిపోయాడో, వ్యాస మహర్షి నాకు ప్రసాదించినటువంటి ఈ దివ్య దృష్టి కూడా అంతటితోటి అంతమైపోయిందయ్యా అన్నాడు సంజయుడు. ఇప్పుడు సంజయుడికి దివ్య దృష్టి లేదు, దుర్యోధనుడు ఎప్పుడైతే స్వర్గానికి వెళ్ళాడో దాంతో అంతమైపోయింది. ఇక ధృతరాష్ట్రుడు కుమారుని యొక్క మరణానికి పరితపిస్తూ బాగా శోకంలో మునిగిపోయాడు. ఇక ఈ జరిగినటువంటి విషయం, అంటే ఇంత ఘోరమైనటువంటి విషయం అయిపోయింది, ఘోరం అంతా అయిపోయింది, దుర్యోధనుడికి చెప్పడం అయిపోయింది, ఆయన ప్రాణాలు వదలటం అయిపోయింది. మరైతే ఇప్పుడు తెలియాల్సినటువంటి వాళ్ళకి తెలియాలి, ఐదుగురు ఉప పాండవులు చనిపోయినటువంటి విషయం పాండవులకి తెలియాలి, ద్రౌపదికి తెలియాలి. మరి ఎలా తెలుస్తుంది, ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాల్ని మనం రేపు చెప్పుకుందాం.